ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయముదీరయే నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతేర్ ఉత్తమ శ్లోకే భక్తేర్ భవతి నైష్టికే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనీశ్వరీ. వృషభానసుతే దేవీ ప్రణమామి హరి ప్రియే. వాంఛాకల్పతరూప్యస్య కృపాసింధుభ్యయేవ చ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
చదువుతున్నది శ్రీమద్ భాగవతం 10వ స్కందం అధ్యాయం 18 శ్లోకం 4.
యత్ర నిర్జహర నిర్హరాధ యత్ర నిర్జహర నిర్హరాధ నివృత్తాస్వన జిల్లికం నివృత్తాస్వన జిల్లికం శశ్వత్లేశేఖరర్జీష ద్రుమమండలమండితం.
ప్లీజ్ రిపీట్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్. యత్ర ఇన్ విచ్ వృందావన నిర్జహార ఆఫ్ ద వాటర్ ఫాల్స్ నిర్హరాధ బై ద రిసౌండింగ్ నివృత్త స్టాప్డ్ స్వన ద సౌండ్ జిల్లికం ఆఫ్ ద క్రికెట్స్ శాశ్వత్ కాన్స్టాంట్ తత్ of those waterfalls shikara by the drops of water rijisha moistened druma of trees mandala with the groups manditam decorated. Translation and purport given by His Divine Grace Shri Bhaktivedanta Swami Srila Prabhupada. Translation. In Vrindavana, the loud sound of waterfalls covered the cricket's noise, and clusters of tree constantly moistened by spray from those waterfalls beautified the entire area. Purport. This and the following three verses describe how Vrindavana manifested the features of spring even during the summer season. Vrindavanamlo జలాశయముల నుంచి పడేటువంటి వర్షపు శబ్దము క్రికెట్స్ ని కరెక్ట్ ఏమంటారు గొల్లబామల ఓకే ఆ గొల్లబామల యొక్క శబ్దాన్ని కూడా అవి కప్పేస్తూ ఉన్నాయి. తర్వాత ఈ జలాశయముల నుంచి వచ్చేటువంటి పొగమంచు ఈ యొక్క వృక్షముల మీద కూడా అవి కప్పబడి అలంకృతమై ఉన్నాయన్నమాట. చాలా అందముగా కనిపిస్తూ ఉన్నాయి. పై ముందు శ్లోకాలు కూడా ఈ యొక్క బృందావనంలో వేసవి కాలం కూడా ఏ రకంగా రమణీయంగా తొలకిరింపులలాగా వాతావరణం ఉండింది అన్నటువంటి విషయాన్ని వివరించడం జరుగుతుంది. ఓం అజ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజనశలాకయా షట్కరుణ్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమోం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పశ్యచ్యతే శతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీనికి ముందు ఒక మూడు శ్లోకాలున్నాయి, వాటికి భాష్యం లేని దానివల్ల రెండు శ్లోకాలు, ఈ యొక్క శ్లోకం ఇక్కడ వివరించడం జరిగింది. Nevertheless, because the Supreme Personality of Godhead was personally staying in Vrindavan along with Balarama, summer manifested the qualities of a spring. Such are the features of the land of Vrindavana. ఈ బృందావనంలో దేవదేవుడు అతని యొక్క సోదరుడైనటువంటి బలరాముడితో అక్కడ ఉండడం ద్వారా బృందావనం అంతా కూడా వేసవి కాలం అయినప్పటికీ కూడా తొలకరింపుల లాగా వాతావరణం అంతా కూడా నిండి ఉండింది. ముఖ్యంగా భగవంతుడు ఈ భౌతిక జగత్తులో ఆయన లీలలు చేయడానికి వచ్చినప్పుడు దేవతలందరి యొక్క కర్తవ్యం భగవంతునికి అనువైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక నగరానికి ఒక మంత్రి కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ వచ్చేటప్పుడు అక్కడ ఆ నగరాన్ని అంతా కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణంగా తయారు చేస్తారు. వీధులన్నీ శుభ్రం చేస్తారు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అట్లీస్ట్ ఎవ్రీ వీక్ ప్రధానమంత్రి వస్తే బాగుండు, క్లీనింగ్ బాగుంటుంది అని చెప్పి నగరాలన్నీ కూడా. సో క్లీనింగ్ బాగా చేస్తారు, తర్వాత అంతా బాగుంటుంది వాతావరణం. అయితే ఇక్కడ ఆయన ఏదో ఇంప్రెస్ చేయాలా అన్నటువంటి ఉద్దేశంతో, కానీ భగవంతుడు వచ్చినప్పుడు న్యాచురల్ గా ఆయనకి అనువుగా ఉండేటువంటి వాతావరణాన్ని దేవతలు అక్కడ ఏర్పాటు చేస్తారన్నమాట. బృందావన మహత్యంలో కూడా భగవంతుడు బృందావనంలో లీలలు చేసినప్పుడు ఎంతో మాధుర్యంగా బృందావన వాతావరణం అంతా ఉండిందన్నమాట. ఎక్కడ చూసినా చక్కటి పచ్చిక బయళ్ళు. అవి ఏ రకంగా ఉన్నాయి అంటే చాలా సున్నితమైనటువంటి కార్పెట్స్ లాగా ఉండేటువంటి కార్పెట్ గ్రాస్ నడుస్తూ ఉంటే ఎంతో కాళ్లకి మెత్తదనాన్ని ఇస్తూ చాలా సున్నితంగా మృదుత్వంగా ఉన్నాయన్నమాట. తర్వాత పుష్పాల చెట్లన్నీ కూడా చాలా చక్కగా పుష్పాలను పూసి ఉన్నాయి. ఆ పుష్పాల నుంచి చక్కటి సుగంధాలు వెదజల్లుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా కానీ కలి యొక్క ప్రభావం వల్ల మోరీ స్మెల్ ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట. సుగంధం ఆర్టిఫిషియల్ గా మనం క్రియేట్ చేసుకోవాలి. కానీ బృందావనం యొక్క వివరణ వర్ణన ఏ రకంగా ఉంది అంటే, సహజముగానే ఆ బృందావనం అంతా కూడా మంచి సుగంధములతోటి నిండి ఉండింది. ఆ యొక్క పుష్పాల నుంచి ఆ సుగంధ పరిమళాలన్నీ కూడా వెదజల్లుతూ ఉన్నాయి. తర్వాత చక్కటి పక్షుల యొక్క కిలకిల రావాలు సంగీత వాయిద్యాల్లాగా ఉన్నాయంట. ఇప్పుడు ఎవరన్నా వాయిద్యాలు వాయిస్తే మనకది చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ అక్కడ వాతావరణం అంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉండింది అంటే, ఆ పక్షుల కిలకిల రావాలు అంటే, పక్షులు కూడా రకరకాలైనటువంటి పక్షులున్నాయి, నెమళ్ళున్నాయి, తర్వాత కోకిలలు కూడా 5 రకాలైనటువంటి కోకిలలున్నాయి, తర్వాత అందంగా ఉండేటువంటి జింకలున్నాయి, తర్వాత ఈ నెమళ్ళన్నీ కూడా పుర్లు విప్పి నృత్యం చేస్తూ ఉన్నాయి చాలా అద్భుతంగా. తర్వాత ఈ యొక్క జలపాతాలు, ఈ యొక్క కొండల మీద నుంచి, గిరిగోవర్ధనం నుంచి ఆ కొండల మీద నుంచి జలపాతాలు ప్రవహిస్తూ ఉన్నాయి, నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. మనకు కూడా కపిల తీర్థం ఎప్పుడో వర్షాకాలం 4-5 రోజులు జలపాతం కింద కారినట్టు కనిపిస్తుంది, తర్వాత మనం ఊహించుకోవాలి ఏం కారదనమాట. సో కానీ అక్కడ న్యాచురల్ గా ఈ జలపాతాలన్నీ కూడా పారుతూ ఉన్నాయి. వాటి నుంచి నీరు పడేటప్పుడు ఏమవుతుంది అంటే, ఆవిర్లు, ఆ యొక్క నీటి ప్రవాహ తాకిడికి ఆవిర్లు వస్తాయి. అవి గాలి వాటినంతా తీసుకుని వెళ్లి ఈ యొక్క చెట్ల మీద నింపుతూ ఉందన్నమాట. మంచు కాలంలో ఏ రకంగా చెట్ల మీద మనకు మంచు నిండినప్పుడు అవి తలతలా మెరుస్తూ చూడ్డానికి ప్రాతకాలంలో చాలా చక్కగా ఉంటుందన్నమాట. బృందావనంలో కూడా కార్తీక మాసంలో మీరు వెళ్ళినప్పుడు ఆ బర్సాన అక్కడంతా ప్రాతకాలంలో పరిక్రమకి దానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క చెట్ల మీద మంచు నిండి ఉంటుంది. ఆ సూర్యుడు ఉదయించేటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఆ చెట్లన్నీ కూడా సిల్వర్ ప్లాంట్స్ ఏమో, ఈ యొక్క వెండి చెట్లేమో అనిపిస్తుంది. ఎందువల్లంటే ఆ మంచు కప్పబడి ఉండడం వల్ల, సూర్యరశ్మి సోకడం వల్ల తెల్లగా అవన్నీ మెరుస్తూ మెరుస్తూ ఆ చెట్లన్నీ కూడా కనిపిస్తాయన్నమాట. సో ఈ రకంగా ఎంతో రమణీయంగా వాతావరణం అంతా కూడా కృష్ణ బలరాములు అక్కడ లీలలు చేయడం వల్ల ఎంతో రమణీయంగా ఉండింది అన్నమాట. సో ఎందువల్లంటే సాక్షాత్ భగవంతుడు ఆయన వాతావరణం కూడా జీవుల యొక్క కర్మలను బట్టి ఉంటుంది. ఇంతకు ముందు రోజుల్లో వాతావరణం, నేను కూడా చిన్నప్పుడు 35 డిగ్రీలు 36 డిగ్రీలు వేసవికాలం అంటే అది చాలా బా ఎండలు చాలా ఎప్పుడు లేదయ్యా, ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు 46, 47, 48 ఒక్కో దగ్గర 50 కూడా టచ్ అవుతా ఉందన్నమాట. అంటే ఈ 25 సంవత్సరాల్లోనే ఎంత మార్పు వచ్చింది. ఆ మార్పు కారణం ఏమిటి, మనిషి యొక్క నడవడిక వల్ల మార్పు అన్నమాట. అట్లీస్ట్ ఈ సంవత్సరం కొంచెం రైనీ సీజన్ అంటే కన్సిస్టెంట్ గా ఏదో 3 నెలల నుంచి పడతానే ఉంది వర్షం అట్లాగా. కానీ మామూలుగా మీరు కూడా గమనించుంటారు, 10 సంవత్సరాల నుంచి రైనీ సీజన్ అంటే ఏదో ఒక్కసారి ఒక పెద్ద తుఫాన్ లాగా ఒక 4-5 రోజులు కురిసేసి చెట్లు గిట్లు కింద తోసేసి బిల్డింగ్లు పడగొట్టేసి అయిపోయింది అనమాట. తుఫాన్ వచ్చింది, వర్షాకాలం అయిపోయింది, ఇంక మళ్ళీ ఏం వర్షం కనిపించింది, సంవత్సరం అంతా కనిపించదు అనమాట. కానీ ఇంతకు ముందు అట్లా కాదనమాట. వర్షాకాలం అంటే మీరు ఎక్కడికన్నా ప్రయాణం చేయండి, వర్షం అట్లా పడుతూ ఉండేది, పోయినంత దారంత కూడా వర్షాకాలం. కానీ ఇప్పుడు ఆ వర్షాకాలంలో కూడా చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. వీళ్ళు జీవులు చేసే కర్మలను బట్టి 1 కిలోమీటర్ వర్షం పడుతుంది అనమాట, ఇంక 2 కిలోమీటర్లు వర్షం ఉండదు. మళ్ళా అది దాటిన తర్వాత మళ్ళా 1 కిలోమీటర్ వర్షం ఉంది. కొన్ని రోజులు పోతే ఏమవుతుంది అంటే, ఒక ఇంటి మీద వర్షం పడుతూ ఉంటుంది, ఇంకో ఇంటి మీద పడదు అనమాట. ఎందువల్లంటే వీడు వర్షం పడేదానికి తగ్గట్టుగా కర్మ చేసుకుని ఉంటాడు, ఆ పక్కింటోడు వాడు చేసుకోలేదనమాట, అందువల్ల వాడింటి మీద పడదు, వీడింటి మీదే పడతా ఉంటుంది వర్షం. అంటే భగవంతుడు కూడా పక్క మేనేజ్మెంట్ అనమాట, ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్డ్ ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటుంది అనమాట.
ఆ వర్షం పడేదానికి కూడా అక్కడ చేసుకున్నటువంటి జీవుల యొక్క కర్మ యొక్క ఫలం వాటన్నిటిని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట ప్రతి ఒక్కటి కూడా. సో ఈ రకంగా ఆ జీవుల యొక్క కర్మ ప్రభావం వల్ల ఈ ప్రకృతి కూడా విపరీతమైనటువంటి. ప్రభుపాదుల వారు ఇవన్నీ చాలా సరళంగా అర్థమయ్యేటట్టుగా ఆయన బోధనలలో మనకు తెలియపరిచారనమాట. ప్రభుపాదుల వారు ఏం చెప్తారు, మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకపోతే ఏం చేస్తారు, పవర్ కట్ చేసేస్తారు. వాటర్ బిల్ కట్టకపోతే ఏం చేసేస్తారు, వాటర్ కట్ చేసేస్తారు. మరి ప్రకృతి కూడా మనకు అన్ని పనులు అందిస్తూ, ప్రకృతి అన్ని వనరులు అందిస్తూ ఉంది. టైం టు టైం వర్షాలు నీళ్లు అందిస్తూ ఉంది, సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, ఋతువులు వస్తున్నాయి. మరి ఈ ప్రకృతి మనకి ఇవన్నీ అందించేటప్పుడు ప్రకృతి కూడా మనం గవర్నమెంట్ సప్లై చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ పన్ను కట్టాలి, మనం ట్యాక్స్ కట్టాలి. అదే రకంగా ప్రకృతి కూడా ఇవన్నీ మనకు అందించినప్పుడు ప్రకృతికి మనం ట్యాక్స్ కట్టాలి. మరి అదేంటి, కరెన్సీ కాదు, 100 నోట్లు, 500 నోట్లు, 1000 నోట్లు కాదు, ప్రకృతి కట్టాల్సినటువంటి కరెన్సీ ఏంటి అంటే భగవద్గీతలో భగవంతుడు యజ్ఞం అని చెప్పి చెప్తాడు. యజ్ఞం అంటే జస్ట్ ఏదో మంట పెట్టి పొగ పెట్టి ఆ పొగకి దగ్గుకోవడం, అది కాదు యజ్ఞం అంటే. యజ్ఞం అంటే ఏంటి అంటే ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్, విహిత కర్మలు. మనిషి ధర్మంగా ఏ రకంగా నడుచుకోవాలో ఆ రకంగా నడుచుకున్నప్పుడు అది యజ్ఞం అవుతుంది. దానివల్ల వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, తినేదానికి ఆహారం సమృద్ధిగా లభిస్తుంది. సో వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ యొక్క వాతావరణ పరిస్థితి కూడా మనిషి యొక్క నడవడికను బట్టి ఆధారపడి ఉంటుంది. వీడు ధర్మంగా నడుచుకుంటున్నాడా, అధర్మంగా నడుచుకుంటూ ఉన్నాడా? ధర్మంగా నడుచుకుంటే ప్రకృతి చల్లగా చూస్తుంది, అధర్మంగా నడుచుకుంటే ప్రకృతి విరుద్ధంగా ఉంటుంది. మన చరిత్రలో ఈ యొక్క వాతావరణ దీన్ని బట్టి చల్లగా ఉండే ప్రదేశాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ అంటారు సౌత్ లో బెంగళూరు సిటీ భలే ఉంటుంది, చల్లగా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల కింద బెంగళూరులో ఉన్నాను, అప్పుడుకి ఇప్పుడు బెంగళూరుకి చాలా వ్యత్యాసం అనమాట. నేను నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్ళడానికి ఒక 22 సంవత్సరాల కిందట నెల్లూరులో చాలా వేడిగా ఉండేది. అదే ఉద్దేశంతో ఏమి స్వెటర్లు గిట్టలు ఏం తీసుకోకుండా వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అక్కడ ఆ కోలార్ అది దాటేదే కొంది డిగి డిగి వణుకనమాట. అప్పుడు సూట్ కేసులో ఏమున్నాయని ఎత్తుకోలే తీసుకుని కప్పుకుంటే కానీ తట్టుకునే పరిస్థితి కాదనమాట. కానీ ఇప్పుడు బెంగళూరు వెళ్తామంటే ఏం వామ్ క్లోత్స్ ఏం అవసరం లేదనమాట, వెళ్ళిపోవచ్చు. పెద్ద అది చలి ప్రభావం ఏం లేదనమాట. అంటే మన కళ్ళ ముందే వాతావరణం ఏ రకంగా మారుతూ ఉంది. సో ఆ మార్పునకు కారణం ఏమిటి, మనిషి యొక్క నడవడిక, ఈ యొక్క ప్రకృతితో మనిషి ప్రకృతి నియమాలకు విరుద్ధంగా మనిషి ఆడుకోవడం వల్ల ఈ రకమైనటువంటి వ్యత్యాసాలన్నీ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. సో అందువల్ల ఆ భగవంతుడు మరి కృష్ణుడు బలరాముడు ఉన్నప్పుడు వాతావరణం ఆ రకంగా ఉండింది. ఇప్పుడు కృష్ణుడు బలరాముడు లేదు కాబట్టి కంసుడు, జరాసంధుడు, రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఆ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాతావరణంలో మార్పు వచ్చేసింది అనమాట. అదే మనం ఏం చేయాలా, అటువంటి వాతావరణం ఇప్పుడు కూడా ఉండేటట్టు చేయాలా అంటే కృష్ణుడిని బలరాముడిని మన మధ్యలో ఉంచుకునే దానికోసం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కృష్ణలీలలో మీరు ప్రారంభంలో మొదలుపెట్టినప్పుడు భూమి ఎప్పుడైతే అనవసరమైనటువంటి సంతతి ద్వారా పాపాత్ముల ద్వారా భారం ఎక్కువ అయిపోయినప్పుడు భూదేవి కూడా ఆ భారాన్ని మోయలేక బ్రహ్మ దగ్గరికి పోయి విజ్ఞప్తి చేసుకున్నప్పుడు బ్రహ్మ, మిగిలినటువంటి దేవతలు, భూదేవి వీళ్ళందరూ కలిసి క్షీరసాగరం దగ్గరికి వెళ్లి పురుష సూక్తం ద్వారా భగవంతుని ప్రార్థనలు చేసిన తర్వాత భగవంతుడు ప్రసన్నమై బ్రహ్మకు సందేశం ఇచ్చాడు. ఏమని సందేశం ఇచ్చాడు, నేను వస్తున్నాను. సో వీళ్ళందరూ కూడా ఆ ప్రార్థనల ద్వారా భగవంతుణ్ణి ప్రసన్నం చేసి ఆయన్ని ఆహ్వానించారు. సో మనం కూడా ఏంటి అంటే ప్రతి నిత్యం కూడా హరే కృష్ణ మహామంత్రం ద్వారా, అది కూడా ప్రేయరు, భగవంతుణ్ణి మనం ఆహ్వానిస్తూ ఉన్నాము. అయితే ఏ రకంగా భగవంతుణ్ణి వాళ్ళు బ్రహ్మ పురుష సూక్తం ద్వారా, దేవతలు పురుష సూక్తం ద్వారా భగవంతుణ్ణి ఆహ్వానం చేసేటప్పుడు వాళ్ళలో చాలా తీవ్రత ఉండింది అనమాట. సో మనం కూడా నామం ద్వారా భగవంతుని ఆహ్వానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆ తీవ్రత అన్నటువంటిది, ఆ ధ్యానం అన్నటువంటి దాంట్లో వ్యత్యాసం ఉంది. వాళ్ళ ఉచ్చారణకి వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి చైతన్యానికి ఏకంగా ఉన్నాయి, వేరుగా లేదు. కానీ మనకు చేతిలో జపమాల, మనసులో వైజయంతిమాల. సో చేతిలో జపమాల ఉంది, నాలుగుతో ఉచ్చరించుస్తున్నాం, కానీ మనసు మాత్రం ఏకాగ్రత అన్నటువంటిది లేదు. పరిపరి విధాలుగా మనసు ఆలోచనలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరైనా ఒక వ్యక్తిని నోటితో పిలుస్తూ ఉన్నారు, ప్రభు ఇటు రండి అని చెప్పి. ఆయన మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం చేస్తున్నారంటే, ఆయన పట్టించుకోకుండా పక్కన ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పటికి ఆయన ఆయనకేమనిపిస్తుంది, ఒరే నన్ను పిలిచి నన్ను పట్టించుకోకుండా నాకు అఫెన్స్ చేసేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అఫెన్స్, అపరాధం. అది కూడా సామాన్యమైన అపరాధం కాదు, వైష్ణవ అపరాధం. సో అదే రకంగా మనం కూడా నోటితో భగవంతుని పిలుస్తూ ఉన్నాం, కానీ మనసుతో పరిపరి విధాల వేరే ఆలోచనలతో ఉన్నాయి. అందువల్ల భగవంతుడు ఉపస్థితం కావట్లేదు. సో ఇక్కడ దేవతలందరూ కూడా ఇంకొక విశేషం కూడా ఉంది. వాళ్ళు ఎందుకు భగవంతుని ఆహ్వానం చేస్తూ ఉన్నారు? స్వామి, చాలా మంది రాక్షసులున్నారు, వాళ్లతో మేము తట్టుకోలేకుండా ఉన్నాం. అప్పుడు వాళ్ళంతా ప్రేయర్స్ లో ఏం చెప్తారు? మునులు, ఋషులు వీళ్ళందరూ కూడా మా యజ్ఞ వాటికలన్నింటినీ కూడా అపవిత్రం చేసేస్తూ ఉన్నారు, ధర్మ కార్యాలు జరగనీయకుండా చేస్తూ ఉన్నారు, ధర్మానికి ఆటంకం కలుగుతూ ఉంది, నాలుగు పాదాల ధర్మం నడవట్లేదు. సో ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? రాక్షసులు చేస్తున్నారు. అందువల్ల మీరొచ్చి మాలాంటి సాధువులను రక్షించి దుష్టులను శిక్షించాలా. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అప్పుడప్పుడు మీరు ప్రచారంలో కూడా కొంతమంది మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉండుండొచ్చు, ఏమని అంటే ఆ శ్లోకం వాళ్ళు కోట్ చేసి, ఎక్కడున్నాడండి దేవుడు? ఇప్పుడు ఎన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే నేను ప్రతి యుగంలో కూడా అవతరిస్తానని చెప్పన్నాడు భగవద్గీతలో, ఎక్కడండి ఈ అన్యాయాలు జరుగుతూ ఉంటే అని చెప్పి అడుగుతారన్న. కానీ ఆ శ్లోకాన్ని కొంచెం పరిశీలనతో చూస్తే మనకే సమాధానం వచ్చేస్తుంది. భగవంతుడు ఏమన్నాడు? పరిత్రాణాయ సాధూనాం. మొట్టమొదటి దేనికి వస్తాడు ఆయన? సాధువులను రక్షించడానికి. కానీ కలియుగంలో అందరూ ఎవరు సాధువులు ఉన్నారు చెప్పండి? అందరు దొంగలే. దొంగలను రక్షించడానికి ఎందుకు రావాలి ఆయన? సాధువులను రక్షించడానికి రావాలి. ఒకసారి పులివెందుల్లో అనుకుంటా ఒకరోజు అక్కడ ఏదో రంగనాథ స్వామి తిరణాలు జరుగుతుంటే ఉపన్యాసాన్ని పిలిచారు. నేను ఇదే రకంగా ఈ శ్లోకాన్ని కోట్ చేస్తూ మనందరం దొంగలమే అది అని చెప్పి ఉపన్యాసం ఇచ్చిన తర్వాత, ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, స్వామి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కొంచెం సవరించుకోవాలా అన్నాడు. ఊరే ఏందయ్యా, నా గురువు గారు ప్రత్యక్షమయ్యారు ఇక్కడ? మా గురువు గారు ఎక్కడో మాయాపూర్లో ఉండాలనుకుంటే పులివెందుల్లో కొత్త ఆయన ప్రత్యక్షమైపోయారు. ఏంటి సార్ చెప్పండి అన్నాను. మీరు అందరూ దొంగలనంటే ఎట్టండి, నేను చాలా జెంటిల్మెన్ గా జీవితం గడుపుతానండి అన్నాను. సో అప్పుడు అన్నాను అనమాట, అసలు దొంగ జెంటిల్మెన్ అని ఎవరిని అంటారండి? ఇప్పుడు నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంది, మీరు అడిగి తీసుకుంటే ఏమవుతారు అన్నాను? జెంటిల్మెన్ అవుతాను. అడగకుండా తీసుకుంటే దొంగ అవుతానన్నా. అప్పుడు నేను అన్నాను అనమాట, ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా భగవంతుడిదే. పీల్చే గాలి దగ్గర నుంచి, తాగే నీరు దగ్గర నుంచి, ఉపయోగించే వెలుతురు దగ్గర నుంచి, ప్రతిదీ మనం తినేటువంటి ఆహారం, కట్టుకునేటువంటి బట్ట, ప్రతిదీ భగవంతుడి సృష్టి నుంచి వచ్చింది. మనం ఎవ్వరికి కూడా పేటెంట్షిప్ లేదు. ఈ గాలి నాది, నేను తయారు చేశాను, ఈ నీళ్లు నాది, ఇది నా పేటెంట్షిప్, నేను తయారు చేశాను, లేకపోతే బెండకాయ నేను సృష్టించాను, వంకాయ నేను సృష్టించాను, ఎవరికి పేటెంట్షిప్ లేదు. ప్రతిదీ కూడా భగవంతుడు క్రియేట్ చేశాడు. మరి ఇవన్నీ అనుభవించేటప్పుడు నీవెంత మాత్రం ఆ భగవంతుని యొక్క అనుమతి తీసుకుని వీటిని అనుభవిస్తున్నావు అన్నాను. అప్పుడు నోరు కొంచెం అడిగేశాడు, లేదు అన్నాడు. అప్పుడు నువ్వేమవుతావు అన్నాను. పర్మిషన్ తీసుకోవట్లేదు కదా భగవంతుడి దగ్గర నుంచి. అప్పుడు నువ్వేమవుతావు? దొంగ అవుతానని. మరి అదే నేను చెప్పాను, అదే నేను చెప్పాను, దొంగ అవుతావు. మనందరం దొంగలమే, ప్రతిదీ భగవంతుడు అనుభవిస్తూ ఉన్నాం, కానీ మనం ఎవరం కూడా దానికి అకనాలజీ, భగవంతుని యొక్క పర్మిషన్ తీసుకోవట్లేదు. పర్మిషన్ తీసుకోవద్దు. పర్మిషన్ తీసుకుంది తర్వాత విషయం అయితే పైపెచ్చు భగవంతుడే నిందిస్తాం, ఏమిచ్చాడండి దేవుడు నాకు? ఫస్ట్ క్వశ్చన్, నాకేమీ లేదు భగవంతుడు. ఎవడో ఒకడు ఒక ధనికుడైనటువంటి ధనికురాలైనటువంటి అమ్మాయిని ప్రేమించాడంట. ఎవరిని ప్రేమించాలో తెలియదు కదా, ప్రేమించేశాడు పాపం. ప్రేమించేసి వాళ్ళ తండ్రి దగ్గరికి పోయాడు, మీ అమ్మాయిని నేను ప్రేమించేశాను, ఇంకా పెళ్లి ఒకటే చేసుకోవాలా, మీరు అనుమతి ఇవ్వాలా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఒరే పనికిమాలినాడా, నువ్వు దరిద్రుడివి, పోయి పోయి నీకు పోయి నా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానా, పోయి ఇక్కడ నుంచి అని చెప్పి వాడిని బాగా తిట్టి తరిమేశాడు అనమాట. ఇంక వీడికి ఎక్కడ లేని వైరాగ్యం వచ్చేసింది జీవితం మీద. ఛీ, నన్ను భగవంతుడు దరిద్రంగా పుట్టించాడు, నాకు అసలు ఏమి ఇవ్వలేదు భగవంతుడు, ఇంక ఈ బతుకెందుకు, చచ్చిపోదామని చెప్పి గోదావరిలో దూకేయాలని చెప్పి ఆమె వస్తున్నాడు. ఆ గోదావరి పక్కనే కదా మన గుడి, ఒక భక్తుడు పాపం జపం చేసుకుంటాడు కూర్చో అన్నాడు అనమాట. ఆయన వీడి ఫేస్ చూడంగానే అర్థమైపోయింది, మాకు అప్పుడప్పుడు ఇక్కడ కూడా వస్తుంటారు, అక్కడ కూడా వస్తూ ఉంటారు, లైఫ్ లో బిజీ పోయి కొండ మీద నుంచి దూకేద్దామని ఇక్కడ కొందరు వస్తుంటారు, అక్కడ గోదావరిలో దూకేద్దామని కొంతమంది వస్తూ ఉంటారు. సో ఇక్కడ మన వాళ్ళు గమనించి అటువంటి వాళ్ళని పడతా ఉంటారు, అక్కడ కూడా గమనించి పడతా ఉంటాం అనమాట. సో ఆయన మన భక్తుడు అన్నాడు, అరే బాబు ఏంటి విశేషం, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఎక్కడికి వెళ్తాం, మీకు దేనికి లేని నా విషయం, అరే చెప్పరా పర్లేదు, ఎక్కడికి వెళ్తున్నాను, అసలు దేవుడు నాకేమీ లేదండి, చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఒరే నిజంగానా? అవునండి. మీకు దేనికండి, నేను చేస్తే నేను చచ్చిపోతాం అనుకుంటున్నాను. మరి ఎట్ట చేస్తావరండి, గోదావరిని దూకేస్తాను అయిపోయింది. అప్పుడు మన భక్తుడు అన్నాడంట, ఒరే ఎట్టాకు నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నావు కదరా, మా భక్తుడికి కళ్ళు లేవు, వాళ్ళ నాయన ఏమంటున్నాడంటే ఎవడన్నా కన్ను కానీ దానం చేస్తే ఒక్కొక్క కన్నుకు 2 లక్షలు ఇస్తాడంట. ఒకవేళ నువ్వు 2 కన్నులు కానీ దానం చేస్తే 4 లక్షలు వస్తాయి. ఇంకో భక్తుడికి కిడ్నీ లేదు, నువ్వు కానీ కిడ్నీ కానీ దానం చేస్తే ఒక్కో కిడ్నీకి 4 లక్షల రూపాయలు ఇప్పిస్తాను, 2 కిడ్నీలు కానీ దానం చేసామంటే 8 లక్షలు. ఈ 2 బాబు ఎట్టకు చస్తున్నావు కదా, దానం ఇచ్చేసి అప్పుడు పోయి చావు అన్నాడంట. అప్పుడు వాడంటున్నాడంట, 2 కిడ్నీలకు 8 లక్షలు, 2 కళ్ళకి 4 లక్షలు, 12 లక్షలు, అంత డబ్బు వస్తే ఎందుకు చస్తాను నేను అన్నాడంట. అంత డబ్బు వస్తే ఎందుకు చస్తాను అంటే మనలో వచ్చే వైరాగ్యం అంతా కూడా మొమెంటరీగా ఉంటది అనమాట. ఏదన్నా కొంచెం ఆశ కనిపించిందంటే మళ్ళా ప్లాన్ ఇమ్మీడియట్ గా మారిపోద్ది, ప్లాన్ ఇమ్మీడియట్ గా మారిపోద్ది. అప్పుడు మన భక్తుడు అడిగాడంట, ఒరే నీ కిడ్నీలు కళ్ళు ఇవన్నీ ఎవరిచ్చారని. అప్పుడు వాడు 2 ఆలోచన లేకుండా దేవుడు ఇచ్చాడు అన్నాడండి. మరి ఇందాక దేవుడు నాకేమి ఇవ్వలేదని చెప్పి అంటున్నావు కదా, దేవుడు నాకేమి ఇవ్వలేదు అంటున్నావు కదా. సో ఈ రకంగా మనం ఎప్పుడు కూడా భగవంతుడు నాకేమి ఇవ్వలేదని చెప్పి అనుకుంటూ ఉంటాం, కానీ ఇచ్చింది మనం రికగ్నైజ్ చేయం. సో ఈ భౌతిక జగత్తులో ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క వ్యక్తి 2 ఏడుపులు అనమాట ఈ ప్రపంచంలో. ఒకటేంటి అంటే లేనిది నాకు కావాలా అని ఏడుస్తూ ఉంటాడు ఎప్పుడు ఎప్పుడు ఒకే ఏడుపు, నాకు అది లేదు నాకు కావాలా, ఇది లేదు నాకు కావాలా, ఇది లేదు ఇది కావాలా. ఇంకో ఏడుపు ఏంది అంటే ఉన్నది పోయింది అని చెప్పి, నాకు ఇది ఉండింది అది పోయింది, నాకు ఇది ఉండింది అది పోయింది. ఈ 2 ఏడుపులే మనిషికి ప్రపంచం అంతా కూడా. సో కానీ యథార్థం ఏంటి అంటే భగవంతుడు మనకు ఇచ్చిన దానికి మనం ఎంతో ఎంతో మంది కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, చేతులు లేని వాళ్ళు ఉన్నారు, అసలు బుద్ధి స్థిమితం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నింటినీ భగవంతుడు కరుణతో నాకు ఇచ్చాడు. మరి అసలు ఈ యొక్క మనుష్య జన్మ యొక్క ఉద్దేశం ఏంటి, నేను ఏం సాధించాలి ఈ యొక్క మనుష్య జన్మలో, ఇవన్నీ మనం ఆలోచించి ఆ పరమోత్కృష్టమైనటువంటి గమ్యాన్ని చేరుకునే దానికోసం ఆ భగవంతుడు మనకి ఇంతవరకు చేసినటువంటి అనుగ్రహాన్ని మనం గుర్తించి ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏదో కష్టం వచ్చినప్పుడు వైరాగ్యము, తర్వాత మళ్ళా కొంచెం సుఖం కలిగితే మళ్ళా ఇంకేదైనా చేస్తాం. ఇదే టెంపుల్లో ఒక పిల్లవాడు హ్యాండిక్యాప్డ్ గా ఉంటే చేర్చుకున్నాం అనమాట. ఇక్కడ ఇక్కడ ఏదో హాస్పిటల్ ఉంది కదా, ఎముకల హాస్పిటల్, బర్డ్స్ హాస్పిటల్, దాంట్లో ఆ పిల్లవాడికి ట్రీట్మెంట్ ఇప్పించాం, ఆపరేషన్ చేసి కాలు కొంచెం ఇట్టుండేది స్ట్రైట్ చేశారనమాట. వాడు కొంచెం నడవలేనప్పుడు కొంచెం అట్టా ఉన్నాడు. నడక ఎప్పుడైతే వచ్చింది ఏం చేశాడంటే స్టాల్లో నోట్లన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఒక ఫైన్ డే చలో వెళ్ళిపోయాడు అనమాట. వాడు నడక వచ్చేసరికి డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు అనిపించింది భగవంతుడు వాడిని ఉరికినే కాదు వంకరగా పుట్టించింది అని. చక్రం పుట్టిస్తే వాడిని పట్టేవాడు లేడు. ప్రతిదీ కూడా మన యొక్క ఆలోచనలు, మన యొక్క చైతన్యం, మన యొక్క కర్మలు, వీటిని బట్టి భగవంతుడు అన్ని డిసైడ్ చేస్తాడు అనమాట. సో ఈ రకంగా నిజమైనటువంటి యథార్థమైనటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకుని మనుష్య జీవితం యొక్క పరమార్థం ఏంటి, మనిషి అసలు దేనికి, ఈ యొక్క విలువైనటువంటి జన్మ జీవునికి భగవంతుడు ఎందుకు ఇచ్చాడు, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, సత్యం గురించి తెలుసుకోవాలి, ఈ ప్రపంచం పట్ల వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. మనకు ఉండే వైరాగ్యం ఏంటి అంటే శ్మశాన వైరాగ్యం. దుఃఖం వచ్చినప్పుడు చాలా కష్టపడతాం, కానీ కొంచెం ఆనందం వస్తే ఎంత లెవెల్కి వెళ్ళిపోతామంటే, భాగవతంలో మొన్న నేను 3వ స్కందంలో ప్రభుపాదుల వారు భాష్యంలో వివరిస్తారనమాట. సుఖం కొంచెంగాన అనుభూతి చెందితే మనిషి ఏ లెవెల్కి వెళ్తాడంటే అన్నిటికీ నేనే ప్రభువును, నేనే దేవదేవుడును, ఆ లెవెల్కి వెళ్ళిపోతాడు. దేవదేవుడిని కూడా నేనే అనేటువంటి లెవెల్కి వెళ్ళిపోతాడు అనమాట. కానీ జ్ఞానపరంగా యథార్థమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకునేదానికి, తర్వాత నిజమైనటువంటి వైరాగ్యాన్ని మనం పెంపొందించుకునేదాన్ని, వైరాగ్య విద్య, నిజభక్తి యోగం, నిజమైనటువంటి భక్తి యోగం ఏంటి, ఈ ప్రపంచం పట్ల వైరాగ్యాన్ని నేను పెంపొందించుకోవాలన్నమాట. సో ఆ వైరాగ్యం లేకుండా చాలా స్ట్రాంగ్ డిజైర్, అయితే వైరాగ్యం అంత సామాన్యంగా వచ్చేది కాదు. ఎప్పుడైతే ఆ భగవంతుని పాదపద్మాల పట్ల ఆకర్షణ మనకు పెరిగే కొంది, ఈ ప్రపంచం మీద వైరాగ్యం వస్తుంది. అంతేగాని సడన్ గా నాకు వైరాగ్యం అయిపోవాలంటే వైరాగ్యం రాదు. ఎవడో ఒకటి ఇంకొకటి చావడానికి సిద్ధంగా ఉన్నాడంట, వాడు ఎటు చావాలనుకున్నాడంటే ట్రైన్ కింద పడి చచ్చిపోదాం అనుకున్నాడు, సరే పోతాం అన్నాడు అనమాట. ఒక ఆయన ఇందాక మన భక్తుల్లాగానే ఎదురుపడ్డాడు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే చీకట్లో రైల్వే ట్రాక్ సైడ్ పోతున్నావు అన్నాడంట. ఎందుకు ఇటు పోతున్నాను, జీవితం ఏం బాగాలేదు, రైలు కింద పడి చచ్చిపోదాం అనుకున్నాను, పోతాం అన్నాను అన్నాడంట. అప్పుడు ఈయన గుర్తించాడంట, వాడి చేతిలో పెద్ద 7 కిన్నెలు క్యారీర్ ఉండిందంట. ఒరే చావడానికి పోతా ఉన్నావు, మరి క్యారీర్ దేనికి రా అన్నాడంట. అప్పుడు వాడు అన్నాడంట, ట్రైన్ లేట్గా వస్తే ఆకలితో చావమంటావా అన్నాడంట. చావడానికి రెడీ అయిపోయాడు, కానీ ట్రైన్ లేట్గా వస్తే ఆకలితో ఉండకూడదని క్యారీర్ తీసుకెళ్తున్నాడు. అది కూడా 1-2 గిన్నెలు కాదు, 7 గిన్నెలు క్యారీర్ అనమాట. సో వైరాగ్యం ఈ రకంగా ఉంటుంది ప్రపంచంలో. సో నిజమైనటువంటి వైరాగ్యం ఏంటి అంటే ఆ భగవంతుని పాదపద్మాల పట్ల మనం ఆకర్షణ పెంపొందించుకునే కొద్దీ. సో ఆ భగవంతుని పాదపద్మాల పట్ల ఆకర్షణ మనకి ఎప్పుడు పెరుగుతుంది, నామం చేయడం ద్వారా. నామం కూడా ఎటువంటి నామం, శుద్ధనామం చేయడం ద్వారా, తర్వాత శ్రవణం చేయడం ద్వారా, మనం భగవంతుని యొక్క లీలలు శ్రవణం చేయడం ద్వారా మనకేమవుతుంది అంటే ఈ నామం పట్లయితేనేమి, శ్రవణం పట్లయితేనేమి, సేవల పట్లయితేనేమి, వీటన్నిటి పట్ల ప్రాథమిక దశలో మనకు అది చాలా చేదుగా ఉంటుంది. స్వతంత్రంగా బలవంత భాగస్వామ్యం చేయాలి, ఎవరైనా బలవంత పెడితే గానీ మనం ఇవన్నీ చేయలేము, స్వతంత్రంగా రాదనమాట. న్యాచురల్ గా అరే నేను నామం చేయాలా, లేకపోతే నేను తత్వం వినాలా, లేకపోతే సేవలు చేయాలా, వీటన్నిటి నుంచి మొదట్లో మనకు ఆ రుచి అన్నటువంటిది లేని దానివల్ల మనల్ని ఎవరైనా బలవంతం చేస్తే కానీ చేయలేమని. సాధన భక్తిలో ఎవరో ఒకరు బలవంతం చేయాలి, సహజంగా రాదు, అది రాదనమాట. కారణం ఏంటి అంటే ప్రభుపాదులు వారు చెప్తారు, మనకు పచ్చకామెరలు ఉన్నప్పుడు చెరుకు రసం చేదుగా ఉంటుంది, క్రమంగా అదే చెరుకు రసం తాగుతూ పోగా ఏమవుతుంది అంటే దాని యొక్క మాధుర్యం, తీయదనం మనకు తెలుస్తుంది. మొదట్లో మనకు భక్తిలో రుచి లేకపోయినా కానీ, నామం పట్ల రుచి లేకపోయినా కానీ మనం చేస్తూ 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 పోగా దాంట్లో మాధుర్యం మనకు తెలుస్తుంది, శ్రవణం కూడా దాంట్లో యొక్క మాధుర్యం మనకు తెలుస్తుంది. మనకదే భాగవతంలో కూర్చున్నప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోతూ ఉంటుంది అనమాట, మెల్లిగా కొంచెం నిద్రలోకి రావడం అట్లా ఇట్లా ఉంటుంది. అదే ఏదన్నా భౌతిక విషయాలు చర్చించేటప్పుడు చూడండి, చెవులు నిక్కబడుచుకొని చాలా యాక్టివ్, చెప్పు తొందరగా చెప్పు ప్రభు, ఏంటి సస్పెన్స్ లో పెట్టదు నన్ను, చెప్పి తొందరగా చెప్పి. కానీ భాగవతం వినాలా అనుకున్నప్పుడు, కృష్ణుని యొక్క కథ వినాలన్నప్పుడు బా తొందరగా వినాలా, తొందరగా ఈ తత్వాన్ని చెప్పండి ప్రభు చెప్పు, అంత యాక్టివ్గా ఉండదు అనమాట. ఏదన్నా గ్రామ్య కథ, వాళ్ళింట్లో ఏం జరిగింది, వీళ్ళింట్లో ఏం జరిగింది, రాజకీయ పరిస్థితి ఏంటి, లేకపోతే ఇంకోటి, వీటికంటే కూడా చాలా యాక్టివ్ అయిపోతుంది. కానీ భగవద్గీతలో భగవంతుడు డిఫరెంట్ గా చెప్తా ఉన్నాడు. ఇంద్రియ భోగానికి సంబంధించినటువంటివి ఏదన్నా వాతావరణంలో నువ్వు ఉన్నప్పుడు నీ ఇంద్రియాలను నువ్వు నిగ్రహించుకోవాలా అని చెప్పి ఉదాహరణ ఏమిస్తున్నారు భగవంతుడు, తాబేలు. తాబేలు ఏం చేస్తుంది, అపాయం జరగబోతుంది అని గుర్తిస్తే దాని అవయవాలన్నింటినీ ఒళ్ళాగేసుకుంటుంది. కానీ భక్తునికి అపాయకరమైనటువంటి విషయాలు ఏంటి, ఇంద్రియభోగ వస్తువులు అన్ని కూడా భక్తునికి అపాయకరమైనటువంటివి. కానీ మనం ఏం చేస్తాము, ఇంద్రియభోగానికి సంబంధించినటువంటి వచ్చినప్పుడు అవయవాల్ని బాగా ఫ్రీగా యాక్టివ్గా వదులుతాం బయటికి, చెవులు బాగా నిక్కబడుచుకుంటాయి, కళ్ళు బాగా తెరిచేసుకుంటాయి, మనం భగవంతుడు ముందే చూస్తూ నిలబడుకునే ఉంటాం. కానీ మైండ్ ఎక్కడ ఉంటుంది, కానీ రాధా గోవింద్ ఉన్నా కానీ ముందు కళ్ళు తెరిచే ఉన్నాం, కానీ మన మైండ్లో ఇంకేదో ఉంది, భగవంతుడు లేడు అనమాట, ఏదో ఆలోచనలు ఏదో ఇదిగా ఉంది, రకరకాలైనటువంటిది. తర్వాత నామం చేస్తూ ఉన్నాం కానీ శబ్దం వస్తుంది, కానీ శబ్దం లోపలికి వెళ్ళట్లేదు, శబ్దం లోపలికి వెళ్ళట్లేదు. కానీ మన ఇంద్రియాలన్నింటినీ కూడా ఋషికేశ సేవనం, ఆ యొక్క ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ భగవంతుని యొక్క సేవలో ఎప్పుడైతే మనం కైంకర్యం చేస్తామో ప్యూరిఫై అవుతాయి. అందుకనే ఆచార్యులు ఎంత సైంటిఫిక్ గా పద్ధతుల్ని మనకు ఎస్టాబ్లిష్ చేశారు ఈ యొక్క భక్తి యోగంలో. అర్చ విగ్రహాలు, రోజు అర్చ విగ్రహాలను పాదాల దగ్గర నుంచి ఆయన శిరస్సు వరకు మనం దర్శించడం ద్వారా ఏమవుతుంది, భౌతిక విగ్రహాలను దర్శించాలా అన్నటువంటి ఆకర్షణ క్రమంగా తగ్గిపోతుంది. ఇప్పుడు భౌతిక జగత్తులో ఏంటి, స్త్రీకి పురుషుని యొక్క రూపం, పురుషునికి స్త్రీ యొక్క రూపం ఆకర్షణ. భక్తి రసామృతంలో కూడా ఏం వివరించారు, మదపుటేనుగుని ఏ రకంగా గొలుస్తో బంధిస్తారో ఆ రకంగా కామం అన్నటువంటిది జీవుణ్ణి ఈ భౌతిక జగత్తులో బంధిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఈ ఆకర్షణ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలా, అర్చ విగ్రహాలని రోజు తీక్షణంగా మనం దర్శించాలా, ప్రత్యేకించి మనలో ఉన్నటువంటి కామపూరిత భావన పోవాలా అంటే స్వామి యొక్క నేత్రాలను రోజు బాగా తీక్షణంగా దర్శించాలంట. స్వామి నేత్రాలు, ఆయన యొక్క కనుబొమ్మలు, ఆయన యొక్క నేత్రాలు తీక్షణంగా బాగా దర్శించాలి. అప్పుడు మనలో ఆ యొక్క కామభావన అన్నటువంటిది తొలగిపోతుంది. తర్వాత శ్రవణం, మనకు చెవులేంటి అంటే నానా చెప్తా వినాలని చెప్పి ఉబలాట పడుతూ ఉంటుంది. ఎన్నో జన్మలకు అలవాటు పడిపోయాం వీటన్నిటికీ కూడా. నేను కూడా చూస్తూ ఉంటాను, ఎక్కడన్నా ఏదైనా ప్రోగ్రామ్కి పిలుస్తారు, ఏదైనా గుళ్ళో ఉపన్యాసం ఇవ్వమని అక్కడికని ఇక్కడికని, కాటికి కాళ్ళు తోపుంటారు ముసలాళ్ళు, వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఎంత మాధుర్యాన్ని గ్రామ్య కథ నుంచి చిలుకుతారంటే అంత ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి ప్రపంచ కథలన్నీ చర్చించుకుంటుంటారు గుళ్ళో కూర్చొని. రామాయణం మహాభారతం ఇవి కాదనమాట. సో ఇవి వినాలా అని, భౌతిక విషయాలు వినాలా. కానీ అది క్రమంగా ఏంటి అంటే నామం ఎప్పుడైతే మనం శుద్ధనామం చేస్తూ ఆ చెవులకి నామం రిపీటెడ్ గా వినిపించి అప్పుడు ఇది ప్యూరిఫై అవుతుంది. ఆ ప్యూరిఫై అయ్యే కొంది మనకేంటి అంటే ఈ యొక్క ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. డివోటీస్ కూడా కొంచెం ఆధ్యాత్మికంగా ఎదిగిన డివోటీస్ ఏదైనా ప్రాపంచిక ఫంక్షన్స్ కానీ పెళ్లిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ పోవాలంటే తలనొప్పి పోతే హెడ్ఏక్ వచ్చేస్తుంది, పోలేము అక్కడ. ఇంక విధి లేని పరిస్థితుల్లో వెళ్ళినా కానీ అటుపై అటు వచ్చేయాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ రుచి మారిపోయింది, వాళ్ళ టేస్ట్ మారిపోయింది. ఆ ప్రాపంచిక మనుషుల మధ్యలో వాళ్ళ డెకరేషన్లు, వాళ్ళ ఒంటికి కట్టుకునే అత్తర్లు, గబ్బు, అవి ఇవి మనకు అక్కడ ఇకారం వచ్చేస్తుంది, ఉండలేమన్నా. తర్వాత వాళ్ళ మాటలు అన్ని కూడా మనకు అనీజీనెస్ ఉంటుంది. ఎందువల్లంటే మన నేచర్కి విరుద్ధంగా ఉంది అక్కడ వాతావరణం అంతా కూడా. సో ఆ యొక్క భగవంతుని యొక్క లీలలు వినడం ద్వారా, నామం వినడం ద్వారా చెవు అన్నటువంటి ఇంద్రియం ప్యూరిఫై అవుతుంది. మరి నాలుకకు భగవత్ ప్రసాదాన్ని ఇవ్వడం ద్వారా, భగవంతుని యొక్క నామాన్ని నాలుక ద్వారా జపించడం ద్వారా నాలుక ప్యూరిఫై అవుతుంది. లేకపోతే నాలుకేంటి అంటే రకరకాల రుచులు కావాలా, రకరకాల మాటలు మాట్లాడాలా అన్నటువంటి చాలా. మనకు ఒక సీనియర్ మోస్ట్ భక్తుడు ఉన్నాడు అనమాట, మీకు కూడా తెలుసు, అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు, ఓల్డ్ డివోటీస్ కి మంచి ఫ్రెండ్ అనమాట. అతను చాలా మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు, ఒక నిమిషం కూడా గమ్ముగా ఉండలేడు, మాట్లాడి. నేను ఒకరోజు అన్నాను, బాబు నీకొక్క చిన్న పరీక్ష ఒకటి పెట్టాలనుకుంటా ఉన్నాను అన్నాను. ఏంటి ప్రభు అన్నాడు. ఏం లేదు, వారం రోజులు నువ్వేం మాట్లాడకూడదు అన్నాను. అంటే అతను, చచ్చిపోతా ప్రభు నేను అన్నాను. చచ్చిపోతా ప్రభు నేను. అంటే ఆ యొక్క మాట్లాడాలన్న దానికి అంత ఉబలాట పడిపోతా ఉన్నాడు అనమాట. సో దాన్ని మనం మరి ఉపదేశామృతం ఏం చెప్తుంది, మౌని 24 గంటలు మాట్లాడచ్చు, కానీ కృష్ణ చైతన్యం గురించి మాట్లాడితే వాడు మాట్లాడినట్టేనంట, మౌనేవాడు. అది ప్రాపంచిక విషయాల పట్ల మాట్లాడితే కాలహరణం. ప్రభుపాదుల వారు ఎగ్జాంపుల్ ఇస్తారు, కప్ప బెకబెక 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 అంటారు, పాముకి అడ్రస్ ఇస్తుందంట, నేను ఇక్కడున్నాను నేను ఇక్కడున్నాను వచ్చి మింగే మింగే అని. అది బెకబెక అంటే పాముకు తెలుస్తుంది అది ఎక్కడుంది అని చెప్పి, వచ్చి ఏం చేస్తుంది పాము అప్ మింగేస్తుంది. సో మనం కూడా అన్యమైనటువంటి విషయాలు మాట్లాడడం ద్వారా కాలహరణం, కాలసత్వం మన సమయాన్ని మింగేస్తుంది. ఒకసారి డివోటీస్ కూడా ప్రాక్టికల్ గా మనం గమనించవచ్చు, ఏదో సంబంధం లేని విషయాల గురించి చర్చ పెట్టుకున్నప్పుడు మనకు తెలియకుండానే 1 గంట 2 గంటలు 3 గంటలు టైం వేస్ట్ చేస్తాం అనవసరమైన ఆడి ఓటి ఇట ఇది ఓటి ఇట అది ఇట ఇది ఏదో చర్చలో చాలా మాధుర్యంగా గడిపేశాం, 2-3 గంటలు వేస్ట్ అయిపోయింది వేస్ట్ అయిపోయింది. సో అందువల్ల ఈ యొక్క నాలుకను నామం చేయడం ద్వారా, ఆ నాలుకకు మహాప్రసాదాన్ని ఇవ్వడం ద్వారా మనం ఏం చేయాలంటే దాన్ని ప్యూరిఫై చేయాల. తర్వాత ముక్కు, ముక్కు రకరకాలైనటువంటి భౌతికమైనటువంటి వాసనలకి చాలా, ఇంట్లో వంటింట్లో వంట జరుగుతా ఉంటే ఆ వాసన మనకు తగిలితే దాని రియాక్షన్, ఇక్కడ వాసన తగిలితే ఇక్కడ నీళ్లు గారుతాయి అనమాట, అంత పవర్ఫుల్ అనమాట. సో ఈ ఇంద్రియాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్, ఇవి చాలా స్ట్రాంగ్ అనమాట. అయితే మనం డివోషనల్ లైఫ్కి అలవాటు పడిన తర్వాత ఈ ప్రాపంచికమైనటువంటి మసాలా వాసనలు ఆ వాసనలు ఈ వాసనలు ఇకారం అయిపోతుంది. భగవత్ ప్రసాదం అయితే ఆనందంగా ఉంటుంది, లేదు అంటే అవన్నీ కూడా చాలా ఇదిగా ఉంటుంది. అంటే ప్యూరిఫై అవ్వబట్టి ఆ మార్పు అన్నటువంటిది కలిగింది. మరి ఆ ముక్కుని ఎట్లా ప్యూరిఫై చేయాలా? భగవంతునికి అర్పించినటువంటి అగరత్తులను వాసన చూడడం ద్వారా, భగవంతునికి అర్పించినటువంటి పుష్పాలను మనం ప్రతినిత్యం వాసన చూడడం ద్వారా ఆ ముక్కు అన్నటువంటి ఇంద్రియం అది ప్యూరిఫై అవుతుంది. మళ్ళా స్పర్శ, స్పర్శ ప్రభుపాదుల వారు వివరిస్తారు, ఏనుగు ఎంత పెద్ద జంతువు అది, కానీ ఒక ఆడ ఏనుగుని తర్పీదిచ్చి దాని ముందు పంపిస్తారనమాట, అది దాని వెనకాల అట్లా తొండ ఊగించుకుంటూ పరిగెట్టుకుని పరిగెట్టుకుపోతుంది. ఒక పెద్ద గొయ్యి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆడ ఏనుగు ఏం చేస్తుంది అంటే దానికి ట్రైనింగ్ ఉంది కాబట్టి టక్కన పక్కకు జరిగిపోతుంది, ఇదేమో అది గమనించకుండా అట్లాగే నేరు వెళ్ళిపోయి గొయ్యిలో పడిపోతుంది. అంత పెద్ద ఏనుగు కూడా ఆ స్పర్శ అన్నటువంటి బలహీనత వల్ల, ఆ కామం అన్నటువంటి బలహీనత వల్ల అదేమవుతుంది అంటే అది బందీ అయిపోతుంది, బందీ అయిపోతుంది. సో ఆ స్పర్శ అన్నటువంటి ఇంద్రియాన్ని మనం ఏ రకంగా ప్యూరిఫై చేసుకోవచ్చు అంటే నామాన్ని తులసి మాలతో జపించడం ద్వారా, తులసి స్పర్శ, దానివల్ల ఏమవుతుంది మన యొక్క స్పర్శ అన్నటువంటి ఇంద్రియం ప్యూరిఫై అవుతుంది. మందిర మార్జనాదవ్, ఆ దేవదేవుని యొక్క మందిరాన్ని శుభ్రం చేయడం ద్వారా స్పర్శ అన్నటువంటి ఇంద్రియం ప్యూరిఫై అవుతుంది. భక్తులను సేవించడం ద్వారా స్పర్శ అన్నటువంటి ఇంద్రియం ప్యూరిఫై అవుతుంది. భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకోవడం ద్వారా స్పర్శ అన్నటువంటి ఇంద్రియం ప్యూరిఫై అవుతుంది. ఈ రకంగా ప్రతి ఒక్క ఇంద్రియాన్ని కూడా ఆ భగవత్ సేవలో కైంకర్యం చేసుకోవడం వల్లనే అవి ప్యూరిఫై అవుతాయి. అవి ఎప్పుడైతే ప్యూరిఫై అవుతాయో అప్పుడు అవి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్, మనసుకి ఇచ్చేదంతా కూడా ప్యూర్గా ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యూరిఫై అయినటువంటి ఐ కళ్ళున్నటువంటి వ్యక్తి, ప్యూరిఫై కానటువంటి వ్యక్తి యొక్క మెసేజెస్ ఏ రకంగా ఉంటాయి. ఇప్పుడు కళ్ళు ప్యూరిఫై కాలేదు, అతను ఒక స్త్రీని చూస్తాడనమాట, వా ఇంద్రియ భోగానికి వస్తువు అన్నటువంటి కమాండ్ ని మనసుకు పంపిస్తాడు. అది ప్యూరిఫై అయినటువంటి కళ్ళున్నటువంటి వ్యక్తి ఒక స్త్రీని చూస్తే, పరాయి స్త్రీ తల్లి, ఆమె కూడా భక్తురాలు అయితే బాగుండు, లేకపోతే ఏదో ఒక కృష్ణ చైతన్యంలోకి వస్తే బాగుండు, ఇటువంటి కమాండ్స్ పోతాయి మైండ్కి. ఫర్ ఎగ్జాంపుల్ తుకారాం బాబా, హరిదాస్ ఠాకూర్, తుకారాం బాబా ఏం చేశారు, ఒక వేష్య వచ్చి ఏమనింది తుకారాం బాబాతోటి, మిమ్మల్ని నేను ఆలింగనం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. అప్పుడు తుకారాం బాబా, ఖచ్చితంగా తల్లి, ఆ పాండురంగాన్ని నేను ప్రార్థిస్తాను వేడుకుంటాను, మరు జన్మలో నీ గర్భంలో నేను జన్మించి ఒక తల్లి ఒక కుమారుని ఏ రకంగా ఆలింగనం చేసుకుంటుందో ఆ రకంగా ఆలింగనం చేసుకునేటువంటి అవకాశం మీ కోరికను తీర్చేటట్టుగా ఆ పాండురంగాన్ని నేను వేడుకుంటాను అని చెప్తూ కారాం బాబా చెప్పారు. మనకు అటువంటి ఆఫర్ లేక అల్లాడిపోతా ఉన్నాం గాని ఉండుంటే పరిస్థితి ఏంటి? అది ప్యూరిఫై అయినటువంటి భక్తు ఇంద్రియాలు పవిత్రమైనటువంటి వ్యక్తికి పవిత్రం కానటువంటి వ్యక్తికి ఉండేటువంటి వ్యత్యాసం అదనమాట. ఊహించుకోండి, సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవత్ సేవ ద్వారా ఆ ఇంద్రియాలని ప్యూరిఫై చేసుకోవడం వల్ల ఆ రకమైనటువంటి చైతన్యం ఉంటే సొసైటీ ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత వండర్ఫుల్ గా ఉంటుంది, వైకుంఠంలాగా తయారవుతుంది. సో అందువల్ల ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే మొదట మన ఇంద్రియాలని మనం పవిత్రం చేసుకునేదానికోసం, ఆ ఇంద్రియాలని భగవత్ సేవలో సంపూర్ణంగా కైంకర్యం చేసుకునేదానికోసం ప్రయత్నం చేయాల, మనసుని మనం ప్యూరిఫై చేసుకునేదానికి. సో ఇవన్నీ కూడా ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి ప్యాకేజ్, ఈ సాధన ప్యాకేజ్, తర్వాత ఈ ప్రోగ్రామ్స్, సేవలు, ఇవన్నీ పర్ఫెక్ట్ గా మనం ఇంకేమి హిమాలయాస్కి వెళ్ళిపోయి గడ్డాలు జుట్లు పెంచుకొని జడలు పెంచుకొని ఏం లేదు, అక్కడికి పోయేదాకా తపస్సు అనుకుంటాం. అక్కడ పోయిన తర్వాత చలికి ఒకటే మెడిటేషన్ ఏంటంటే ఈ చలి నుంచి ఎడ తప్పించుకుందాం, చలి నుంచి ఎడ తప్పించుకుందాం, ఇది మెడిటేషన్, భగవంతుని మీద కాదనమాట. సో అందువల్ల ప్రదేశం మార్చి ఉపయోగం లేదు, మన మైండ్ని మనం మార్చుకునేదానికి ప్రయత్నించాలి. ఎక్కడున్నా కానీ మన మనసును మనం ప్యూరిఫై చేసుకోవాలి. సో అట్లా ప్యూరిఫై చేసుకున్నప్పుడు మనిషి మనసు పవిత్రంగా ఉంటుంది, ఇంద్రియాలు పవిత్రంగా ఉంటాయి. అటువంటి వ్యక్తే ధర్మంగా జీవితాన్ని గడపగలడు. ఎప్పుడైతే ధర్మంగా జీవితాన్ని గడుపుతాడో అప్పుడు ప్రకృతి అటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమాజానికి అన్ని సమృద్ధిగా సప్లై చేస్తుంది. ఎండ అంటే విపరీతమైన ఎండ, చలంటే విపరీతమైన చలి, వర్షం పడితే అంత ఊర్లు ఊర్లు కొట్టుకుపోయేది, పడకపోతే ఎండిపోయేది, అటువంటి ఇంబ్యాలెన్సెస్ ఉండవు అన్నమాట. ప్రతిదీ బ్యాలెన్స్ గా ఉంటుంది ఎప్పుడు మనిషి ధర్మంగా జీవితాన్ని గడిపినప్పుడు. బృందావనంలో ఏ రకమైనటువంటి వాతావరణాన్ని వర్ణిస్తున్నారో అదే రకమైనటువంటి వాతావరణం ధర్మంగా మనం నడుచుకున్నప్పుడు భగవంతుడు ఆ సమాజంలో ఉంటాడు, అప్పుడు అటువంటి వాతావరణం ఉంటుందన్నమాట. సో మనం అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలంటే మొదట భక్తులు ఈ సత్యాలని అర్థం చేసుకుని సైంటిఫిక్ గా వాళ్ళు మనం మొదట ఒక ధర్మయుతమైనటువంటి జీవిత శైలిని మనం ఎన్నుకొని దానికి అనుగుణంగా మనం నడుచుకుంటూ ఇతరులకు కూడా మార్గదర్శకం ఇవ్వాలన్నమాట. ఈరోజు మరి ఏకాదశి మహత్యం చదివే టైం అయిపోయింది. ఇట్స్ ఓకే. నేమ్ ఈరోజు వచ్చి అన్నద ఏకాదశి అన్ని నామాల. సో ఇక్కడ మనకు మొత్తము 26 ఏకాదశి నామధేయాలు ఉన్నాయి. ఈ నామధేయాలు వింటే కూడా మనకు ఫలితం వస్తుంది కాబట్టి మొదటిది వచ్చి ఉత్పాన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి. వాళ్ళ చెప్పియాలా? ఓకే. ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, సత్తిల ఏకాదశి, జయ ఏకాదశి, విజయ ఏకాదశి, అమలక్కి ఏకాదశి, పాపమోచని ఏకాదశి, కామద ఏకాదశి, వారుతిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపర ఏకాదశి, నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామిక ఏకాదశి, పవిత్ర ఏకాదశి, అన్నద ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిర ఏకాదశి, పాశాంకుష ఏకాదశి, రామ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి. సో ఈ రకంగా 26 ఏకాదశులు ఉన్నాయి. ఈ యొక్క ఏకాదశి దినాన ధాన్యం నుంచి మనం ఉపవాసం ఉండడం వల్ల, ఎందువల్ల అంటే ఆ రోజు ఒక ధాన్యంలో పాపపురుషుడు ధాన్యంలో ఉంటాడనమాట. మనం ఆ రోజు ధాన్యాన్ని కానీ తింటే డైరెక్ట్ గా ఎవరిని తిన్నట్టు, ఏం భయంతో చెప్తున్నారు, చెప్తే మళ్ళా బుక్ అయిపోతానని భయపడుతున్నారు. పాప పురుషుణ్ణి స్వయంగా తిన్నట్టు అనమాట. సో అందువల్ల ఆ రోజు ధాన్యం నుంచి మనం ఉపవాసం ఉండాల. ఇంతకుముందు రోజుల్లో ఏమీ తీసుకోకుండా నిర్జీలం చేసేటువంటి వారు, మరుసటి రోజు తర్వాత జాగరణ ఇవన్నీ చేసేవాళ్ళు. కానీ ప్రభుపాదుల వారు ప్రచారానికి ప్రాముఖ్యతనిచ్చి పండ్లు తర్వాత పాలు ఇవన్నీ తీసుకుంటూ ఏకాదశి వ్రతం చేసేదానికి అవకాశం ఇచ్చారనమాట. సో ఆ రకంగా మనం ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల ఆధ్యాత్మిక పురోభివృద్ధి అన్నటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. మామూలు దినాల కన్నా ఏకాదశి వ్రతం రోజు ఎక్కువ నామం చేయడం ద్వారా, ఎక్కువ శ్రవణం చేయడం ద్వారా, ఎక్కువ సేవలు చేయడం ద్వారా ఎక్కువ ఫలితాన్ని మనం పొందేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల చాలా మంది ఉపవాసం అంటే, మరి ఎంతమంది మీరందరూ ఉపవాసం ఉంటారు ఏకాదశి రోజు? మీరందరూ భక్తులు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ఉంటున్నారు. మామూలుగా బయట జనాలు ఏంది అంటే ఉపవాసం అంటే మోడర్న్ గా దాన్ని తీర్చిదిద్దుకున్నారనమాట. అన్నం తినము, టిఫిన్ తింటాం. సో మామూలు రోజుల కన్నా ఉపవాసం రోజు ఎక్కువ లోడ్ అనమాట. ఏదో అనుభవం, ఈరోజు ఉపవాసం అన్నం తినము, ఓన్లీ టిఫిన్, కొంచెం టిఫిన్ అంతే, ఒక అర డజన్ వడలు, ఒక డజన్ ఇడ్లీలు, ఒక రెండు డజన్ దోశలు, అది ఉపవాసం అనమాట. ఉపవాసం అది కాదనమాట. ఆ రోజు మనం యొక్క ధాన్యం నుంచి ఉపవాసం ఉంటూ తర్వాత ఎక్కువ అవన్నీ ఎందుకు పెట్టారు అంటే, ఒక రకంగా మన జిహ్వా చాపల్యాన్ని కంట్రోల్ చేసుకునే దానికోసం, తర్వాత శరీరానికి కూడా ఇంటర్నల్ గా కూడా అన్ని ఉన్నటువంటి కొవ్వులు అన్ని కూడా 15 రోజులకోసారి ఉపవాసం చేస్తే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అవన్నీ కరిగిపోతాయి, అది మంచిదే అవుతుంది మనకు. తర్వాత ఆ రోజు రకరకాల అనాలసిస్ ఇచ్చారు డివోటీస్, ఆ రోజు ధాన్యంగా సేవ్ అయితే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి ఆహారం మనం ఇచ్చేదానికి అవకాశం ఉందని రకరకాల ఇవి వచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏది ఏమైనా కానీ ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి, అది మనం ఈ సంసారం నుంచి బయటపడడానికి ముఖ్యమైనటువంటి అర్హత అనమాట. సో అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సొంత నిర్ణయాలు, సొంత కన్కాక్షన్స్, ఉపవాసం అంటే ఇట్ట అట్ట అని చెప్పి చెర్పులు మార్పులు చేసుకుని వ్రతాన్ని భంగం చేసుకోకుండా ఆచార్యులు ఏ రకంగా నిర్దేశించారో దానికి అనుగుణంగా మనం ఈ వ్రతాల్ని ఆచరించినప్పుడే ఫలితాల్ని మనం పొందేదానికి అవకాశం ఉందన్నమాట. ఎందువల్లంటే అయిపోయిందా టైం? 1 మినిట్లో ఒక చిన్న విషయం చెప్పేస్తాను. ఏంటంటే ఈ సాంప్రదాయాలన్నీ ఎట్టయిపోయాయంటే, పూర్వానికి ఎవడో ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంటే పిల్లి ఒకటి అడ్డం తిరుగుతూ ఉందంట, దాన్ని ఎంత తరిగినా అది పోలేదంట. ఆ యజమాని ఏం చేశాడంటే, అది పనులలో అందరూ స్పీడ్గా తిరుగుతున్నారు, కాళ్ళ కింద పడి ఎక్కడ చచ్చిపోతుందో అని చెప్పి ఆ పిల్లిని పట్టుకుని ఒక స్తంభానికి కట్టేసి పెళ్లి జరిపించేశాడు. ఆ ఊర్లో పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ అది చూశారనమాట. తర్వాత ఏమైంది అంటే, ఆ ఊర్లో ఎవరింట్లో పెళ్లి జరిగినా ఫస్ట్ సాంప్రదాయం ఏమైంది అంటే, పిల్లిని ఒకదాన్ని ఎత్తికి పట్టుకుని స్తంభానికి కట్టేసి అప్పుడు పెళ్లి జరిపించడం, అది సంప్రదాయం అయిపోయింది. సో అట్లాగా ఈ కొత్త కొత్తవన్నీ వచ్చేస్తా ఉన్నాయన్నమాట. సో అది కాదు పద్ధతి. శాస్త్రాల్లో ఏదైతే ఉందో, ఆచార్యులు పూర్వాచార్యులు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా మనం వ్రతాలు చేసినప్పుడే ఫలితాన్ని మనం పొందుతాము. సో అందుకని మనం ఖచ్చితంగా అటువంటి వ్రతాలని ఆచరించడానికి ప్రయత్నించాలి, ఎవరికి వారు ఏదో నిర్ణయించుకోవడం కాదనమాట. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, శిల ప్రభుపాద్ కి, ఏకాదశి కి, ఇతాయ గౌర్ ప్రేమనందే హరి హరి.